ओम नमो भगवते वासुदेवाय।
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 చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 8 శ్లోకం 16.
ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే.
Please repeat what our translation. ఆ బ్రహ్మ భువనాత్ బ్రహ్మలోకము వరకు గల లోకాం లోకములు పునరావర్తిన తిరిగి వచ్చినట్టివి అర్జున ఓ అర్జున మాం నన్ను ఉపేత్య చేరి చూ కాని కౌంతేయ ఓ కుంతీపుత్ర పునర్జన్మ మరలా పుట్టుట నా విద్యతే జరగదు. దీనికి అర్థము భాష్యము చెప్పినది శ్రీ భక్తి విరాంత స్వామి శ్రీల ప్రభుపాదు.
భౌతిక జగమునందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మభృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కాని ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు తిరిగి జన్మమునొందడు. భాష్యం: కర్మయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులు వంటి వారు శ్రీకృష్ణుని దివ్యధామమును చేరి పునరావృత్తి రహితులగుటకు పూర్వము భక్తియోగమున కృష్ణభక్తి రసభావన ఎందు పూర్ణత్వమును విడయవలసియే ఉండును. దేవతాలోకములైన ఉన్నత లోకములను పొందిన వారు సైతము జన్మ మృత్యువులచే ప్రభావితులగుచుందురు. భూలోకవాసులు ఉన్నత లోకములకు ఉద్ధరింపబడినట్లుగానే బ్రహ్మలోకము, చంద్రలోకము, ఇంద్రలోకము వంటి ఉన్నత లోకములకు చెందినవారు భూలోకమునకు పతనము చెందుదురు. బ్రహ్మలోకమును ప్రాప్తింపజేసడి పంచాగ్ని విద్యను యజ్ఞము చాంద్యోగోపనిషత్తునందు ఉపదేశింపబడినది. అట్టి యజ్ఞము ద్వారా బ్రహ్మలోకమును పొందినను అచ్చట కృష్ణభక్తి రసభావనను ఆచరింపనిచో తిరిగి మనుజుడు భూలోకమునకు రావలసి వచ్చును. ఉన్నత లోకములందు కృష్ణభక్తి భావనను కొనసాగించు వారు మాత్రము క్రమముగా మరింత ఉన్నతమైన లోకములను చేరుచు విశ్వప్రళయ సమయమున ఆధ్యాత్మిక జగమునకు చేరుదు. ఈ విషయమున శ్రీధర స్వామి తమ భగవద్గీత వ్యాఖ్యానమునందు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిష్యంతి పరంపదం. విశ్వప్రళయము సంభవించినప్పుడు కృష్ణభక్తి భావన యందు సంతత భగ్నులైన బ్రహ్మ మరియు అతని భక్తులు తమ తమ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగమునందలి వివిధ లోకములను చేరుచుందురు.
ఓమజ్ఞానతిమిరం దస్యా జ్ఞానాంజనశలాకయాం చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్త దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామా రామ రామ హరే హరే. అబ్రహ్మ భువన లోక పునరావర్తిధోర్జున మముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే.
భౌతిక జగమునందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమలోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు తిరిగి జన్మమునందడు. ఈ యొక్క శ్లోకం కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క సారాంశాన్ని వివరిస్తుంది. మనందరం కూడా కృష్ణ చైతన్యానికి ఎందుకు వచ్చాము అంటే, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం, జన్మ మృత్యువు ముసలితని వ్యాధి ఉన్నటువంటి ఈ దుఃఖపూరితమైనటువంటి ఈ దుఃఖాలయం నుంచి విముక్తిని పొందడం కోసం కృష్ణ చైతన్యోద్యమంలోకి మనం రావడం జరిగింది. అవునా కదా? అయితే భగవంతుడు ఈ శ్లోకంలో అబ్రహ్మా భువనాంలోకు పునరావర్తినో అర్జున. సామాన్యంగా చాలామంది ఏమనుకుంటారు, డబ్బు సంపాదిస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అనుకుంటారు, సమస్యలన్నిటికీ పరిష్కారం ధనం ఇదం జగత్ సర్వం. ధనం ఉంటే చాలు, సర్వం ఎవ్రీథింగ్ నీ డోర్ స్టెప్ వచ్చేస్తుందయ్యా, మృత్యువు కూడా వస్తుందయ్యా, డోర్ స్టెప్స్ వస్తుంది. కానీ అన్నీ చెప్పొస్తాయి, చెప్పకుండా వస్తుంది మృత్యు. నో ఇంటిమేషన్ వచ్చేస్తుంది. కానీ అసలు భాగవతం ఏం చెప్తుంది? నిజమైనటువంటి తెలివి గలవాడు ఎవరు? మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరు? ఎవరంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి, ఇవి నిజమైనటువంటి దుఃఖాలు. డబ్బు లేనితనం కాదు, పదవి లేనితనం కాదు, అందం లేనితనం కాదు, ఐశ్వర్యం లేనితనం కాదు దుఃఖానికి కారణం. జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి, ఇవి నిజమైనటువంటి దుఃఖాలు. ఎవరైతే ఇది తెలుసుకుంటారో వాడు నిజమైన తెలియగలవాడు. ఎందువల్ల? అడుక్కు తినేవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా కానీ నాలుగు క్లేశాలు తప్పించుకోలేడు. ఈ నాలుగు తప్పించుకోలేదు. ఒకప్పుడు ఎంతో మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, చాలా మంది చనిపోయారు కూడా. మృత్యు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉండింది. అబ్బా అమెరికన్ ప్రెసిడెంట్ అందుకని దగ్గరకు పోకూడదు నేను. ఏం లేదు, మృత్యువు కబళించేస్తుంది ఎవరైనా కానీ. వ్యాధి, రీగన్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, వాడికి వచ్చిన రోగం ఏంటి అంటే జ్ఞాపక శక్తిని సంపూర్ణంగా కోల్పోయాడనమాట. నేను ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అనే సంగతి మర్చిపోతే వాడు ఎంజాయ్ చేయడానికి మర్చిపోయారు వాడు కంప్లీట్గా. అది గుర్తుంటే నేను ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ని అని ఉందాగా తిరగచ్చు. వాడు అసలు మర్చిపోయారు వాడు ఎవరో అని. నువ్వెవరంటే ఆలోచించుకొని చెప్తా అంటున్నా. దట్ వాజ్ ది సిచ్యుయేషన్, అది అతని పరిస్థితి అనమాట. సో ఈ యొక్క దుఃఖాలు అన్నటువంటివి ఎవరూ తప్పించుకోలేదు. అటువంటప్పుడు డబ్బు ఉండేమి, పదవి ఉండేమి, అందం ఉండేమి, ఇవన్నీ ఏంటి? సో అవన్నీ కూడా మనల్ని ఈ యొక్క దుఃఖాల నుంచి కాపాడలేవు. మరి ఏం కాపాడుతుంది? భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు, అబ్రహ్మా భువనాల్లోకి పునరావర్తినో అర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా కానీ పునర్జన్మ ఉంది అంటున్నాడు. మానుపేద్యంతో కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి వచ్చినట్లయితే పునర్జన్మ లేదు అంటున్నాడు. మనం అందుకోసం ఇక్కడ చేరాం, ఆయన లోకానికి చేరుకోవాలా, ఈ మృత్యులోకం నుంచి విముక్తి, శాశ్వత పరిష్కారం. మహాభారతం కూడా ఏం చెప్తుంది, ఆహార నిద్రాధరమైతునంచ తమన్వవేతాం పశుభీనరాణం ధర్మో విశేషో అధికో విశేషో ధర్మేన హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ నాలుగు ప్రక్రియలు సమన్వవేతాం పశుభీనరాణం. పశువుల నరుల్లో ఈ నాలుగు సమానంగా ఉన్నాయి. మనం ఏదైనా చేసేసి రేక్ హీరో అనుకుంటే కాదనమాట, మనకన్నా బెటర్గా జంతువులు చేస్తున్నాయి. ప్రభుపాదు గారు అదే చెప్తారు, పంది 24 గంటలు నాన్ స్టాప్ పెడుతూ ఉండండి, ఎంతో ఉంటుంది హ్యాపీ, నో ప్రాబ్లం. దాంతో పోటీ పడలేం మనం, ఎవరైనా పోటీ పడగలరా తిరిగి పైకి ఎత్తండి. యుల్ బి డిఫీటెడ్, యుల్ బి డిఫీటెడ్ బై పిగ్. పంది ఓడిచ్చేస్తుంది మనం. సో మైథునం పావుడే రోజుకి 60-70 సార్లు సంపర్కం చేస్తుంది, దాంతో కూడా పోటీ పడలేదు. నిద్రించడం బలూకం 6 మాసాలుగా నిద్రిస్తున్నాడు ధ్రువాల్లో, 6 మంత్స్ ధ్రువాల్లో, దానికి సంవత్సరానికి 2 షిఫ్ట్లు, 6 నెలల నిద్ర షిఫ్ట్, 6 నెలల మేల్కోవడం షిఫ్ట్, దాంతో కూడా పోటీ పడలే. కొట్లాడడం సింహం విరోచితంగా పోరాడుతుంది. మన జూలో ఉన్నాయో లేదో తెలియదు, ఎవరైనా మంచి ఫైటర్ అనుకుంటే బోన్ల దూకేస్తే తెలిసిపోతుంది అన్నమాట. సో మహాభారతం ఈ 4 ప్రక్రియలకే జీవితం అని చెప్పి అనుకున్నటువంటి వ్యక్తి జంతువుతో సమానం. ఆహార నిద్ర వయమైతునంచ సమన్వయేతాం పశుభీనరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మే నహీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడటం, సంపర్కం సమన్వయేతాం, ఈ 4 సమానంగా ఉన్నాయి. మరి మనిషి ఎప్పుడు ఉన్నత అవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో. మరి ధర్మం ఏంటి? జీవే స్వరూపమై నిత్యే కృష్ణదాస్, జీవుని యొక్క స్వరూపం నిత్యం కృష్ణునికి దాస్యం చేయడం, అది మన యొక్క ధర్మం. చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పగా ఉంటే దాన్ని సాల్ట్ అంటారు చక్కెర అంటారు. ఉప్పు యొక్క ధర్మం ఉప్పగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. జీవే స్వరూపమై, జీవుని యొక్క స్వరూపం నిత్యేర కృష్ణదాస్, కృష్ణుని నిత్యం దాస్యం చేయడం, ఇది జీవుని యొక్క స్వరూపం. ధర్మేణ హీన పశుహీ సమాన, ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం, ఈక్వలంటి యానిమల్. కానీ ఆ విషయం చెప్తే బాధపడతాయి, మనుషుల్ని మాతో పోలుస్తారు, వచ్చి ఇంకేదైనా తక్కువ పోతుంది. యానిమల్స్ ప్రస్తుతం యానిమల్స్తో మనిషిని పోలిస్తే అవి బాధపడిపోయి, ఏం మేమంత తక్కువ లోకం అయిపోయాం మీకంటే. ఎందువల్లంటే మనిషి వాటికన్నా హీనంగా ఉన్నాడు కాదు, వాటికన్నా హీనంగా ఉన్నాడు కాదు. సో అందువల్ల మనం ఈ మనుష్య జన్మ పరమోత్కృష్టమైనటువంటి మనుష్య జన్మను మనం ఎందుకు పొంది ఉన్నామో అంటే, ఈ సంసారం నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారం. సంసారం అంటే భార్య పిల్లలు ఫ్యామిలీ ఇది కాదు, జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం తిరిగి తిరిగి, పునరపి మరణం పునరపి జననం, ఆ యొక్క భయంలో నుంచి చిక్కుకొని ఉన్నాం. దాని నుంచి బయటపడడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తాడో వాడు మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకున్నవాడవుతాడు. ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక ఉన్నత అధికారికి ఒక ప్యూనికి పోలిస్తే ఉన్నతాధికారికి ఉన్నతమైన వస్తువులు ఇస్తారు. ఎందుకోసం? ఆయన ఏదో ఉన్నత కార్యం చేయాలి కాబట్టి. ప్యూన్తో పోలిస్తే ఉన్నతాధికారికి ఉన్నతమైన వస్తువులు ఇస్తారు. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉంటే మనిషికి ఉన్నతమైనటువంటి వసతులు భగవంతుడు కల్పించాడు. మనం కూడా అవి ఎందుకు కల్పించాడు మనిషికి అంటే, ఒక ఉన్నత కార్యం చేయడానికి. ఏమిటా ఉన్నత కార్యం? మామూపేత్యంత కౌంతేయ పునర్జన్మన విద్యతి, అది ఉన్నత కార్యం. ఈ యొక్క మృత్యులోకం నుంచి విముక్తిని పొంది ఆ భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకునేదానికి ప్రయత్నం చేయడానికి భగవంతుడు మనకు ఉన్నతమైన వస్తువులు కనిపించాలి. దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం ఉపయోగించాలా? అది ఉన్నత కార్యం. మరి అందరూ వెళ్ళిపోతారా? డోర్స్ ఓపెన్గా ఉంటాయా అక్కడికి వెళ్ళడానికి? అందరికీ అక్కడికి అడ్మిషన్ లేదు. కొన్ని దగ్గరల లోపలికి రావాలంటే అనుమతి తీసుకోవాలని ఉంటుంది, అందరికీ అనుమతి లేదు అని ఉంటుంది. సేమ్ వైకుంఠానికి కూడా అందరికీ అనుమతి లేదు. ఎవడైతే కామ కాంచన కీర్తి హరిషద్వర్గాలను జయిస్తాడో, అహంకారం నుంచి విముక్తిని పొందుతాడు. కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు వీటిని జయిస్తాడు. అటువంటి వ్యక్తి మాత్రమే ఆ భగవత్ సాన్నిధ్యానికి చేరుకోగలడు. మరి ఇది నిర్ణయించేదెవరు? భగవంతుడు అనుగ్రహిస్తే కానీ మనం ఆయన్ని చేరుకోలేము. ఆయన అనుగ్రహం ఉండాలి, ఆయన పర్మిషన్ ఇవ్వాలి. లేకపోతే ఎందువల్ల మనం అనుకోవచ్చు, ఓ ఏదో అటు ఇటు వెళ్ళిపోవచ్చేమో వైకుంఠానికి. ఒక ఆయన చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు చెప్పింది నాకు ఒకటి నచ్చింది స్వామి అన్నారు. పోయేటప్పుడు కృష్ణ అంటే వెళ్ళిపోవచ్చు అన్నారు కదా, అది చాలా నచ్చింది నాకు. ఏమో అంత నచ్చేసింది నీకు అన్నాను. ఏముంది, పోయేటప్పుడు కృష్ణ అంటే వెళ్ళిపోతాను, భలే నచ్చేసింది నాకు అన్న. ఓహో అంత సులభం అనుకున్నాను ఆయన. పూర్వానికి ఎవడో అంత్యకాలే నారాయణ స్మృతి అన్నారంట, చనిపోయేటప్పుడు నారాయణ కృష్ణ అంటే వైకుంఠానికి వెళ్తాడని. ఒక వృద్ధుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే చుట్టుపక్కల అందరూ పెద్దలు చేరి, అరే నాయన నారాయణ ఆంధ్రా వైకుంఠానికి వెళ్ళిపోతావంటే అంటున్నారంట. అరే నారాయణ ఆంధ్రా అని నోరు పిగలట్లేదు. ఒక పెద్ద ఆయనకు ఆలోచన వచ్చింది, గోగునార తీసుకెళ్లి కళ్ళ ముందు పెడితే నారా అంటే సగ ఫలితం అన్న దక్కుతుందేమో అని చెప్పి గోగునార తీసుకెళ్లి కళ్ళ ముందు పెడితే వాడు పీచు అన్నాడు. పీచు అన్నాడు. వెరీ సింపుల్. భగవంతుడు ఏం చెప్తున్నారు గీతలో, మత్త స్మృతి జ్ఞానం అపోహనంశ, తెలివితేటలు జ్ఞాపక శక్తి అన్ని నా నుంచే వస్తున్నాయి అంటున్నారు. నా నుంచే వస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక అధికారి కింద ఒక గుమస్తా ఉంటాడు. అధికారి ఏం పని చెప్పినా కానీ పోవాయా నువ్వు చెప్తే నేనేం చేసేది అంటుంటాడు. ప్రమోషన్ రోజో ఇంక్రిమెంట్ రోజో పోయి సార్ నమస్కారం సార్ అంటాడు. అధికారి ఇస్తాడా? వీడు చేసినంత గుర్తుంది కదా, ఒరే నాటకాలోడా రోజు నేనేం పని చెప్తే చేయకుండా ఈరోజు ప్రమోషన్ అని చెప్పి నమస్కారం సార్ అంట వస్తాడా? సో ఇవ్వడు ప్రమోషన్ ఇవ్వడు. సో సర్వస్వతాహం హృది సన్నివిస్తూ భగవంతుడు హృదయంలో తిష్టవేసి జీవుడు చేసే ప్రతి పని గమనిస్తూ ఉన్నాడు. మనం సద్భావనలతోటి సాధనతోటి సత్సాంగత్యంతోటి సత్కర్మలు చేస్తూ స్వామిని సేవిస్తూ జీవితాన్ని ఎప్పుడైతే గడుపుతామో అంత్యకాలంలో ఆయనను స్మరించేటువంటి అనుగ్రహం ఆయనే మనకిస్తారు. అది లేకుండా నేను అన్ని పనికిమాలిన పనులు చేసేసి లాస్ట్లో కృష్ణ అంట వెళ్ళిపోతానంటే అంత సులభం కాదు, అంత సులభం కాదు. సో అందువల్ల సర్వకారణ కారణం భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఏమీ జరగదు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కన్నా ఆయన యొక్క భక్తుల అనుగ్రహం ఇంకా గొప్పది. బృందావనంలో చిక్షోలి అన్నటువంటి గ్రామంలో గోపికలందరూ వచ్చి కృష్ణునికి ఫిర్యాదు చేశారనమాట, కృష్ణుడి మీద యశోదమ్మకి. ఏమ్మా మీ ఇంట్లో తినడానికి తిండి లేదా, మా ఇళ్ల మీద పడతాడు మీ కృష్ణుడు, తింటే తిన్నాడు లేపో. ఆ కుండలు తినది తిన్నట్టు తిని వాటిని పగలగొట్టి కోతులకి కుక్కలకా పెడతాడు, పెట్టాడు లేపో. అది ఇల్లంతా చిందర వందర చేసి వెళ్తాడే, ఏం మీ వాడిని దండించుకోలేవు అంటే అప్పుడు యశోదమ్మ అంటుంది, కృష్ణుడు చాలా అమాయకంగా, అరే ఈ సృష్టిలో ఎంత అమాయకుడు ఎవడూ ఉండడు అన్నట్టుగా ఆమె కొంగుతోటి మూతి తుడుచుకుని శుభ్రంగా, యశోదమ్మ అరే వాడి ముఖం చూస్తే ముద్దు పెట్టుకోవాలన్నటువంటి భావన కలగకుండా కొందములు చెబుతారా, పోండి ఇక్కడ నుంచి అని చెప్పి తరుముకుంటుంది అనమాట. అప్పుడు యశోదమ్మ అంటుంది, మీరు చెప్పే కళ్ళబల్లి మాటలు నేను వినను, రెడ్ హ్యాండెడ్గా వాడిని పట్టుకొని తెస్తే అప్పుడేదైనా దండిస్తాను, అంతేకాని పొండి పొండి ఇక్కడి నుంచి అని తరుముతుంది అనమాట. అప్పుడు వీళ్ళందరూ కూడా పెద్ద పన్నాగం పన్నుతారు, ఏదో ఒక రకంగా ఈరోజు కృష్ణుని బంధించాలి రెడ్ హ్యాండెడ్గా. అప్పుడు ఉపనందుని భార్య ఒక ప్లాన్ ఇస్తుందనమాట. ఏంటది అంటే, ఇంటిలో ఆ నల్ల పిల్లి ఎట్లా వస్తుందో ఎట్లా వెళ్తుందో ఎవరికి తెలియట్లేదు. తెలియాలా అంటే ఒక పెద్ద పన్నాగం పన్నాల. ఏమిటది అంటే, తలుపులకి గంటలు కట్టాలా, ఆయన ఉపయోగించే రోలుకి గంటలు కట్టాలా, ఉట్టికి గంటలు కట్టాలా. తలుపు తెరిస్తే గణగణ గంటలు మోగితే అప్పుడు వచ్చి టక్కని పట్టుకోవచ్చు అని చెప్పి గంటలు కడితే కృష్ణుడు బలరామ సమేతంగా గోపబాలులతోటి వచ్చి త్రిభంగి రూపంలో నడుము మీద చేపెట్టుకొని నిలబడుకొని, పిచ్చి గోపికల్లారా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి నేను, నా యొక్క అనుజ్ఞ లేకపోతే గడ్డి పూచ కూడా కదలదు, అటువంటిది ఈ గంటలు మ్రోగుతాయనుకుంటున్నారా, గంటల్లారా మోగద్దు. పలుపు తీస్తాడు, గంటలు మోగలేదు. రోలు తీసుకొని వస్తాడు, గంటలు మోగలేదు. గుట్టి మీద కుండ దింపుతాడు, గంటలు మోగలేదు. అందరికీ వెన్న మిగడ తినిపిస్తూ ఉంటే ఒక భక్తుడు భక్తి పారవస్యంతో స్వామి అందరికీ తినిపిస్తున్నారు, మరి స్వామికి ఎవరు తినిపించట్లేదని చెప్పి ఆ వెన్న తీసుకుని బలవంతంగా స్వామి నోట్లో పెడతాడు. ఎప్పుడైతే నోట్లో పెడతాడో గంటలు గెలగెలగెలగెలగెలగెల మోగుతాయి. కృష్ణుడు అంట, ఏయ్ గంటలారా, మోగొద్దంటే మోగుతున్నారా? స్వామి మీరు మోగొద్దన్నారు, కానీ మీకు నైవేద్యం జరిగేటప్పుడు ఎట్లా మోగకుండా ఉంటాం? మీకు నైవేద్యం జరుగుతూ ఉంటే ఎట్లా మోగకుండా ఉంటాం మేము? నైవేద్యం జరుగుతుంటే ఎట్లా మోగకుండా ఉంటాం? కానీ భగవంతుడు ఆదేశించాడు గంటలు మోగద్దు అని, కానీ ఆ భక్తుడు పారవస్యంతో భగవంతునికి ఆ నైవేద్యం ఇచ్చేసరికి భగవంతుని యొక్క ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఆ భక్తుని యొక్క భక్తి పారవత్వానికి గంటలు గలగలగలగల మోగుతున్నాయి. అంటే ఆ భక్తుడు యొక్క శక్తి భగవంతుని యొక్క ఆదేశానికన్నా అతీతమైనటువంటిది. వరదరాజస్వామి దేవాలయంలో కాంచీపూర్ణ ఆయన భగవంతునికి రోజు వింజామర విసిరేవాడు. అటు ఎటువంటి మహాభక్తుడయ్యా అంటే, రోజు ఆయన ప్రసాదం తిన్న తర్వాత ఆయన యొక్క ఉచ్చిష్ట ఆ వరదరాజస్వామి టెంపుల్లో మందిరంలో వరద అని ఒక సేవకుడు ఉండేవాడు, ఆయన తినేవాడు. ఆయన తినంగా మిగిలినటువంటి ఉచ్చిష్ట ఆ ఎంగిలి పళ్ళెం రోజు మందిరం తెరిచేసరికి గర్భగుడిలో కనిపించేది. ఆలయాధికారులు ఆగ్రహించి, మీ యొక్క ఎంగిలి భగవంతుని యొక్క గర్భగుడిలో ఉంచుతారా అని వాళ్ళని దండించడానికి వెళితే వరదరాజస్వామి, నాయన్లారా, పొరపాటున కూడా వాళ్ళ మీద ఏ రకమైన చర్య తీసుకోవద్దు, ఆ మహాభక్తుల యొక్క ఉచ్చిష్ట ఏ రకంగా ఉంటుందో రుచి చూడడానికి నేనే ఆ పళ్ళెం తెచ్చుకొని తింటున్నాను రోజు, నేనే తెచ్చుకొని తింటున్నా. ఈ విషయం తెలిసి కాంచీపూర్ణ, అరే నా ఉచ్చిష్ట స్వామి బుజిస్తున్నాడా, అపచారం అపచారం అంటూ కాంచీపురాన్ని విడిచిపెట్టి శ్రీరంగానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి రంగనాథ స్వామికి విసురుతూ ఉన్నాడు. మరి రంగనాథులు ఏమంటున్నాడు తెలుసా? ఏ కాంచీపురం నీకు అసలు బుద్ధి ఉందా? ఏం స్వామి, ఏమయ్యా, నేను ద్వీపంలో ఉన్నాను, చుట్టూ కావేరి నది ప్రవహిస్తూ ఉంది, ఆ నది మీద నుంచి చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి, నాకు ఇక్కడేం వేడిమి లేదు. వరదరాజుడు అగ్ని నుంచి పుట్టాడు, వేడి ఆయనకుంది, అక్కడికి వెళ్ళి విసురు, నాకు విసిరి ఉపయోగం లేదు, పో ఇక్కడి నుంచి. రంగనాథుడు అంటున్నాడు, మరి కాంచీపూర్ణ ఒక రోజు విసిరి 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 చీకటయ్యింది, దీపం ఆరిపోయింది, కనిపించట్లేదు. వెళ్ళబోతూ ఉంటే చీకట్లో ఎక్కి వెళ్తాడు, ఏ వరద వరద అని పిలిచాడు. ఆ వరద సేవకుడు నిద్రిస్తున్నాడు, చాలాసేపటికి రాలేదు. ఆయన ఈయన పిలిస్తే మరలా వచ్చాడు, ఆ దీపం పట్టుకుని ఈయన యొక్క పన్న కుటీరం దాకా తీసుకుని వెళ్ళి వదిలొచ్చేస్తాడు. మరుసటి రోజు ఈ సేవకుడు వరద కాంచీపూర్ణ సేవ చేసి స్వామికి వస్తూ ఉంటే, స్వామి నన్ను క్షమించండి అన్నాడు. దేనికయ్యా అన్నాడు, నిన్న మీరు చీకటిలో దీపం కోసం నా సహాయం కోరినప్పుడు నేను నిద్రిస్తూ ఉండడం వల్ల నేను రాలేకపోయాను, నన్ను క్షమించండి. అరే నువ్వు వచ్చావు కదా, నన్ను వదిలిపెట్టావు కదా. స్వామి నేను అసలు రాలేదు, నేను గురువు పెట్టి నిద్రపోయాను, నేను రాలేదు. ఓహో, ఈ రూపంలో ఆ వరదుడు వచ్చాడైతే, అది కాంచీపూర్ణ యొక్క స్థితి భగవంతునితోటి. మరి ఆ కాంచీపూర్ణ భగవంతుని ఏమని అడుగుతున్నాడంటే, స్వామి ఈ జీవితాంతంలో మీ సాన్నిధ్యాన్ని నేను చేరుకుంటానా అని అడిగాడు. అడిగితే వరదరాజస్వామి ఏమంటున్నారు తెలుసా? ఏ కాంచీపూర్ణ, నువ్వు విసురుతుంటే సేవ తీసుకున్నాను, మాట్లాడితే మాట్లాడుతున్నాను, నీ ఉచ్చిస్తే తింటున్నాను, కానీ ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం నువ్వు నన్ను చేరుకోలేవు అన్నా. కాంచీపూర్ణ కుప్ప కూలిపోయాడు, బోధిస్తున్నాడు, గుండె బదలయ్యింది. స్వామి కారణం ఏమిటి, ఎందుకు నేను మిమ్మల్ని చేరుకోలేను, నా జీవిత గమ్యం మీ సాన్నిధ్యాన్ని చేరుకునేదానికోసం కారణం ఏంటి అని రోధిస్తున్నాడు. అప్పుడు వరదరాజస్వామి చెప్తున్నారు, ఇన్ని రోజులు నన్ను సేవించావు కానీ నా భక్తుని ఎన్నటైనా సేవించావా? నా భక్తుని సేవించినటువంటి వ్యక్తి ఎవ్వడు కూడా నా ధామాన్ని చేరుకోలేరు, నా ధామాన్ని చేరుకోలేరు. కాంచిపోన తక్షణమే నిర్ణయం తీసుకున్నారు, ఎవరో ఒక భక్తుని సేవించాలని. మహాపూర్ణ ఇంటికి వెళ్ళాడు, మహాపూర్ణ రామాంజుల వారి గురువు గారు. మరి ఈయన కాంచీపూర్ణ వేషంలో వెళ్తే సేవ ఇవ్వడాయన ఏం చేశారు, ఒక పాలేరులాగా వేషం వేసుకున్నాడు. ఈయన సాధువు దుస్తులు తీసి మూట కట్టుకున్నాడు. అయ్యా సేవిస్తారా అన్నాడు. మీ ఏం సేవ కావాలి? మీ ఇంట్లో ఆవులను వీటన్నిటిని చూసుకునే సేవ పాలేరులాగా ఉంటాను. సరే ఉండమన్నాడు. ఒకరోజు ఈయన ఆవుల్ని మేపుకుని వచ్చే లోపల పెద్ద పెను తుఫాను. ఆ తుఫాన్లో చాలా కష్టమైంది ఆవులను తిరిగి తీసుకురావడం. ఆలస్యంగా చీకటి పడిన తర్వాత వస్తాడు. వస్తే ఈ బట్టలన్నీ తడిచిపోయినాయి, చలి వణుకుతూ ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి గదిలో ఏదన్నా పొడి బట్టలు కనిపిస్తాయని చూస్తే పొడి బట్టలు ఏమీ లేవు, అన్నీ తడిచి ఉన్నాయి. కానీ ఆ సాధువు డ్రెస్ మాత్రం పొడిగా ఉంది. అనుకున్నాడు, రాత్రి ఇప్పుడు ఎవరు చూస్తారు? ఈ బట్టలు ఆరేసి ఆ పొడి బట్టలు సాధువు బట్టలు వేసుకొని ఈ రాత్రి గడిపేసి ఉదయం అందరూ లేచే లోపల మనం మార్చేసుకుంటాం అని చెప్పి ఆ సాధువు దుస్తులు వేసుకొని తిలకం పెట్టుకొని జపం చేసుకుంటూ ఉన్నాడన్నమాట. మహాపూర్ణ, అరే ఈ పాలేరు ఈ పెను తుఫాన్లో ఆవుల్ని తీసుకొని వచ్చాడో లేదో, మరి సురక్షితంగా వచ్చాడో లేదో చూద్దామని చెప్పి వచ్చాడు. చూస్తే కాంచీపూర్ణ తిలకధారణ చేసుకుని నామం చేసుకుంటున్నాడు. ఏ మహాత్మా నువ్వు ఇక్కడున్నావు ఏంటి అన్నాడు. అదే ఏం లేదండి, అంటే ఇన్ని రోజులు నా ఇంట్లో పాలేరుగా నువ్వున్నావా, ఈ అపచారం నీ దగ్గర నుంచి నేను సేవ తీసుకున్నానా అని ఆయన విలపిస్తూ ఈయన పాదాల మీద పడుతున్నాడు. ఈయన అన్నాడు, స్వామి భగవంతుడు చెప్పాడు భగవద్ భక్తుల్ని సేవించకుండా ఆయన ధామానికి అర్హత లేదన్నాడు, అందువల్ల మిమ్మల్ని సేవించడానికి వచ్చాను. అయితే నేను నా రూపంలో వస్తే మీరు అనుమతించరు కాబట్టి వేషం మార్చి వచ్చానయ్యా సేవించుకునేదానికి అన్నాడు. వేషం మార్చి వచ్చాను. మనం ఆ భక్తులను సేవించుకునే దాంట్లో సంతృప్తిని పరచడంలో, భక్తుల మధ్య ప్రేమ వినిమయ వ్యాపారం, ప్రేమ, ఆ భక్తుని యొక్క అనుగ్రహం, ప్రతి ఒక్క భక్తుని యొక్క అనుగ్రహం. కృష్ణరాజు కవిరాజ గోస్వామి చెప్తున్నారు, ఈ సృష్టిలో ఉన్నటువంటి వివిధ స్థితులలో ఉన్నటువంటి అందరి వైష్ణవుల యొక్క అనుగ్రహం నేను పొందినప్పుడు నేను ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రునవుతాను. సో మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం భక్తుల ద్వారా వస్తుంది. ఆ భక్తుని యొక్క అనుగ్రహం ద్వారా ఆ పవిత్రతను మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నించాలి. పవిత్రత ఏమిటా? పవిత్రత చైతన్య మహాప్రభు చెప్పారు, నదనం నదనం న సుందరీం న కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి అహితుకీ త్వయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనదేం భాష? తెలంగాణ భాష, తమిళమా, తెలుగు. అక్కడే మిస్టేక్ చేస్తాం, తెలుగు వాళ్ళం కాబట్టి నా ధనం నా జనం నా సుందరి నా కవితాంబాజగదీశకామయే. తెలుగువాళ్ళమండి, కొంచెం పొరపాటు పడుతున్నాం. అక్కడ నానలేదు చైతన్య మహాప్రభు, నా ధనం నా జనం నా సుందరీం నా కవితాంబా జగదీశ కామయే. నా ధనం కాదు నాకు ధనం వద్దు, నా జనం జనం వద్దు, జిందాబాద్ అనే ఫాలోవర్స్ వద్దు, నా సుందరీం సుందరుల యొక్క సాంగత్యాన్ని కూడా కోరుకోవట్లేదు, నా కవితాంబా జగదీశ కామయే కవితా శక్తిని కూడా నేను కోరుకోవట్లేదు, మన జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహితుకి త్వయి. జన్మ జన్మలకు నీ పాద సేవ నాకు కావాలి, ఇది భక్తి. మళ్ళా మనకేమొస్తుందంటే, ప్రభు ధ్రువుడు నిజంగా మంచి భక్తుడు, ప్రహ్లాదుడు సూపర్, మరి నీ సంగతి ఏంటే? అదే మనకెక్కడవుతుంది ప్రభు, అంత బలగలేదు వాళ్ళకంటే. నీ అప్రిసియేషన్ కోసం వాళ్ళు పాపం భక్తి చేశారయ్యా, నువ్వేదో పొగట్ట పొగుడతావని వాళ్ళు ఇంత కష్టపడ్డారా? వాళ్ళు ఎందుకు అంత తీవ్ర భక్తి చేశారంటే, నాయన భక్తి అంటే స్టాండర్డ్ ఇది, మీరు కూడా ఈ స్థితిని చేరుకుంటేనే నన్ను పొందుతారు, భగవంతుడిని పొందుతారు అనేది ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి వాళ్ళు వచ్చారనమాట. మనందరం కూడా ఆ స్థితికి చేరుకున్నప్పుడే భగవత్ సాన్నిధ్యాన్ని మనం చేరుకునేదానికి అవకాశం ఉంది. లేదు వాళ్ళకి మనకు కాదు అని ఇప్పుడు మనం ఆ పవిత్రమైనటువంటి స్థితిని తప్పించుకునేదానికి మనం ప్రయత్నం చేస్తే ఎన్ని జన్మలైనా కానీ లక్ష జన్మల తర్వాత అయినా కానీ ఆ స్థితికి చేరుకుంటేనే ఈ సంసారం నుంచి విముక్తి. లేకపోతే లేదు. డివోటీస్ ఒక మంచి చక్కటి కథ ఒకటి చెప్తారనమాట. ఉదాహరణకి కురుక్షేత్ర సంగ్రామం మధ్యలో అర్జునుడు చూశాడు అందరూ బంధువులు మిత్రులు స్నేహితులు పినతండ్రులు తాతలు ముత్తాతలు గురువులు చూసి నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం భోగాన్వితం అని చెప్పి గాంధీవం పక్కన పడేశారు. నా వల్ల కాదు, యుద్ధం చేయలేదు. కృష్ణుడు లేదు ఆయన అన్నట్టు చెప్పడానికి ప్రయత్నించారు. ఒకటవ అధ్యాయం చెప్పిన తక్షణమే అయ్యా దో ఈ సోదంత చెప్పదు, నేను అది అడుపు దీన్ని కాలక్షేపం చేసేస్తాను అని అనుకున్నాడు, అన్నాడని అనుకుంటాం. ఒక రెండో అధ్యాయం దాకా వెళ్ళలేదు, మొదటి అధ్యాయంలోనే చాలు చాలు నేను అడుపు దీన్ని కాలక్షేపం చేసేస్తాను ఇంకొద్దని చెప్పి వెళ్ళిపోయాడు అర్జునుడు. ఫినిష్ అడుపు దీంతో కాలక్షేపం చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఫస్ట్ డే భిక్షా డే వన్ మొదలైంది. మొదటి రోజు భిక్ష పెట్టుకున్నాడు, తీసుకుని వచ్చాడు. కానీ మనసు అమిత ఏం చెప్తుంది అంటే భిక్షకు కూడా ధర్మం ఉంది. మామూలుగా ఏమనుకుంటారు, నేను అడుక్కున్నాను నేను తింటాను, కాదు అమ్మమ్మమ్మమ్మ, దాంట్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మనసు అమిత ఏం చెప్తుంది, అడుక్కు తీసుకుని వచ్చిన దాంట్లో మూడు భాగాలు విభజించాలంట. ఒక భాగం పక్షులకు జంతువులకు పంచాలంట, ఇంకొక భాగం అడుక్కు తినేవాడి దగ్గర పీక్కు తినేవాడు ఎవరన్నా ఉంటే అయ్యా అని వాడికి ఇవ్వాలంట, మూడో భాగాన్ని ఏం తినాలా. ఇది మన సమిత చెప్తుంది. అడుక్కు తినేటానికి కూడా ఒక ధర్మం ఉంది. అర్జునుడు ధర్మం ప్రకారం డివైడ్ చేసి ఆ రెండు భాగాలు పంచి మూడో భాగం తినబోతూ ఉన్నాడు. పక్కన ఏదో గందరగోళం జరుగుతూ ఉంది. ఏంటా అని చూశారు. చూస్తే అడుక్కు తినేదానికి కూడా శక్తి లేని ఒక భిక్షు ఉన్నాడు. ఎప్పుడు చస్తాడో తెలియదు, పాపం చాలా బలహీనుడు. కష్టపడి వాడేదో కొంచెం తెచ్చుకున్నాడు. వాడు మను సమిత పాపం ఫాలో చేయలేడు, చేస్తే వాడు ఉండడు. ఆ తెచ్చుకున్నదేమో తినబడుతూ ఉంటే అక్కడ ఒక పైల్మాన్ ఉన్నాడు. వాడెవరంటే భిక్షగాళ్ళకి దాదా, భిక్షగాళ్ళకి దాదా. వాడు వచ్చి ఏయ్ నా వాటా ఏదన్నాడు. అయ్యా నీ వాటా ఇస్తే నా వాటా అయిపోతుందయ్యా అన్నాడు. నువ్వేమైతే నాకు అనవసరం, నాకివ్వాల్సిన వాటా నాకివ్వాలన్నాడు. లేదయ్యా నేను బ్రతకలేనయ్యా అని బ్రతిమాలుతున్నాడు. ఇది అర్జునుడు చూశాడు. చూసి చాలా ఉక్రోషంతో ఆగ్రహంతో వచ్చి ఏయ్ ఏంటిది అన్నాడు. ఈ దాదా అన్నాడు, నువ్వెవరు అన్నాడు. నేను కుంతీ పుత్రుడు అన్నాడు. ఏ కుంతీ పుత్రుడే అని అతను నువ్వెవరు అన్నాడు. ఓ కొత్త బిచ్చగాడా అన్నాడు. మరి నా వాట లేదన్నాడు. ఏంటి నీ వాట అన్నాడు. నేను ఇక్కడ నీకు ఇక్కడ రూల్ తెలియదే ఉన్నాయినా, నేను భిక్షగాళ్ళకి దాదాని, ఎవడనుకున్నా కానీ నాకు వాటా ఇవ్వాల అన్నాడు. ఇది అన్యాయం అన్నాడు. ఇదే న్యాయం ఆయన. ఇక్కడ యుద్ధం అనివార్యం అన్నాడు, గాంధీయం అన్నాడు. కృష్ణుడు పక్కన ప్రత్యక్షమయ్యాడు. అర్జున దేనికి యుద్ధం అన్నాడు. కృష్ణ చూడు అన్యాయం అధర్మం, ఆ అధర్మాన్ని ఎదుర్కొనేదానికి నేను ఇప్పుడు యుద్ధం చేయబోతున్నాను, నా గాంధీయం పట్టుకున్నాను. సరే పిచ్చోడా, అక్కడ కూడా అదే చెప్పాను, అధర్మం ఆ అధర్మాన్ని ఎదిరించడానికి యుద్ధం చేయమన్నాను. అది తప్పించుకొని వచ్చి అడుక్కునే వాటి యుద్ధం చేస్తానంట, ఎవరో పిచ్చోడని ఇక్కడ. అడుక్కునే వాటి యుద్ధం చేస్తానండి. సో మనం కూడా ఈరోజు పవిత్రత భగవద్భక్తి అంటే నిర్లక్ష్యం చేసి ఎక్కడ వీలవుతుందిలే, రేపు చూసుకుందాంలే, వచ్చే జన్మలో చూసుకుందాంలే. ఒక డివోటీ ఉండేవాడు ఎప్పుడు నన్ను ఒకటే ప్రశ్న అడుగుతాడనమాట, దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుంచి. ఏంటంటే ప్రభు కొంచెం అట్టక చేసుకుంటుంటే వెళ్ళిపోవచ్చా అంటే. పది సంవత్సరాల నుంచి సేమ్ క్వశ్చన్ అనమాట, సేమ్ సమాధానం, అట్టక పోలేవని. సో 100కి 100% పరిపక్వతను పొందినటువంటి వ్యక్తే భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోగలడు. 100కి 100%. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆధ్యాత్మికంగా ఈ యొక్క స్థితి, అరే లక్ష జన్మలు మళ్ళా మాయాదేవి చేత ఫుట్బాల్ ఆడించుకొని అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు పొందే బదులు ఆ తీవ్రత ఈరోజే తీవ్రతను తెచ్చుకొని ఆ దేవదేవుణ్ణి సేవించుకొని, ఆ దేవదేవుని సేవించుకోకపోతే ఇక్కడ అర్జునుడు కదా బిచ్చగట్ట ఫైటింగ్ చేసినట్టు, ఎవరు అడుక్కు తినేవాడిని బిచ్చగాళ్ళ టైప్ వాళ్ళని సేవించుకోవాలి. ఇప్పుడు మనం కృష్ణుణ్ణి భక్తుల్ని సేవించుకునే దానికి చాలా కష్టం అన్నమాట. కానీ భక్తి ఏం బాగాలేదు, లాస్ట్కి ఎక్కడికో పోయి ఎవడో పనికి మాలని సేవించుకుంటూ ఉంటాం అన్నమాట, సేవించుకుంటూ ఉంటాం, మాయను సేవించుకుంటూ ఉంటాం. ఒకటి ఒకటి నా దగ్గరికి వచ్చారు, నాయన నువ్వు ఇంట్లో పొంగిన తలుపు తక్కన వేసేస్తావు ఎందుకు అన్నాను నేను. అంటే అదే ఏం లేదు చెప్పు, ఏను అదే ఏం లేదన్న. ఒకరోజు చాలా గట్టిగా అడిగాను అన్నమాట. అప్పుడు అతను చెప్పాడు, ఏం లేదు బాబు ఇంట్లో పొంగిన కొంచెం హౌస్ సర్వీస్ ఉంటాయి, అంట కడుక్కోవడం అని కూడా అందరు చూస్తే బాగుంటుంది అని చెప్పాను. అదేంటి ఓటి ఒకప్పుడు టెంపుల్లో పాత్ర కడగమంటే నేనే అబ్బాయి నాకు అది తప్పించుకోవాలి, ఇప్పుడు మా ఆ ఇంట్లో మేడం చాలా పవర్ఫుల్ అనమాట. ఈ ప్రపంచంలో రెండే రెండు ఉన్నాయి, భగవంతుడి సేవ మాయ సేవ. ఇది నా కొద్ది అంటే ఆల్టర్నేటివ్ అదేనమాట. ఇక్కడ మనకు చాలా కష్టంగా ఉంది భగవంతుని సేవించడానికి, అక్కడ రెడీ అనమాట మాయాదేవి వెయిటింగ్ నీకోసం. ఇంకొక ముఖ్యమైనటువంటి తప్పిదం మనం చేసేది ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితంలో క్లాస్లో స్టూడెంట్స్ అందరూ ఉంటారు, ఎవరికి పోటీ పడతారు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి పోటీ పడతారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎవరికి పోటీ పడతామంటే ఎవడు తప్పు చేస్తుంటాడా మనం కూడా వాడిని అనుసరిద్దామా, ఎవడు తప్పు చేస్తాడా వాడిని మనం అనుసరిద్దాం. ఎవడన్నా తప్పు చాలా తీవ్రంగా గమనిస్తూ ఉంటాం. ఏమో అంత తీవ్రం గమనిస్తున్నామంటే ఏదైనా అందరిలో ఉత్తమ లక్షణాలు నీవు తెలుసుకుని ఎదగడానికి కాదు, ఎవడన్నా మిస్టేక్ చేస్తే నేను కూడా అనుసరిద్దాం. ఇది మనం చేసే తప్పు అన్నమాట. ఎవడైతే ఉన్నతంగా ఉంటాడో వాడిని ఆదర్శనంగా తీసుకోవాలి. ఆచార్యులు ఏం చెప్తున్నారు, మహాజనుల యొక్క అడుగు జాడల్లో నడవమంటున్నారు, దురాత్మల యొక్క అడుగు జాడల్లో కాదు. ఇంకొక మిస్టేక్ మనం ఆధ్యాత్మికంగా ఏం చేస్తామంటే, పరీక్షలు మనం రాస్తాం, స్టూడెంట్స్ రాస్తారు, మార్కులు ఎవరేస్తారు? టీచర్ వేస్తారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనమే వేసుకుంటాం మార్కులు. ఎవరికి వాడు మార్కులు వేసుకుంటాడు? నేను ప్రభు బలి భక్తుని ప్రభు నేను. సో ఎవరికి వాళ్ళు మార్కులు వేసేసుకుంటారు? బయట స్టూడెంట్ రాస్తే టీచర్ వేస్తాడు మార్క్స్, ఇక్కడ మాత్రం మనమే మార్క్స్ వేసుకుంటాం. అది కూడా మనం చేసేటువంటి మిస్టేక్ అనమాట. గురువు కృష్ణుడు మనకు మార్క్స్ వేయాలి, మనం వేసుకునేది కాదు మార్కులు. సో దుర్యోధనుడికి చెప్పారంట, నీకన్నా ఉత్తముణ్ణి వెతికి తీసుకురమ్మన్నారంట. ధర్మరాజుకి చెప్పారంట, నీకన్నా అధముణ్ణి వెతికి తీసుకురమ్మన్నారంట. ఇద్దరు వెళ్ళొచ్చేసారు. ధర్మరాజు ఏమన్నాడంటే, ఎవరయ్యా నీకన్నా అధముడు అని చెప్పి అడిగారు ధర్మరాజుని పెద్దలందరూ. అప్పుడు ధర్మరాజు అన్నాడు, స్వామి ఎంత వెతికినా కానీ ఈ సృష్టిలో నాకన్నా అధముడు ఇంకొకరు లేడు అని ధర్మరాజు అన్నాడు. దుర్యోధనుడు వచ్చిన తర్వాత దుర్యోధనుడు అడిగారు, నీకన్నా ఉత్తముడు ఎవరు అన్నాడు.
నాకన్నా ఉత్తముడు ఎవరు లేరు, నాకన్నా ఉత్తముడు.
మరి దుర్యోధనుడు ఎంత ఉత్తముడో మనకు తెలుసు. సో అసురం భావమాశ్రిత, ఇది అసుర భావన. యాక్చువల్గా మనల్ని మనం ఉత్తములని అనుకోవడం, ఉత్తమాధికారి యొక్క లక్షణం ఏంటి, సృష్టిలో అందరూ నాకన్నా ఉత్తములు నేను అధముణ్ణి అని అనుకోవడం ఉత్తమాధికారి యొక్క లక్షణం. సో అందువల్ల ఈ భక్తిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అన్ని ఆచార్యులు ఎందుకు ఇచ్చున్నారు అంటే, మనం ఇక్కడ నుంచి రాజమండ్రికో హైదరాబాద్కో వెళ్లేటప్పుడు మనం ఎప్పుడు కూడా రోడ్డు పక్కన మైలురాళ్ళు చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకని చెప్పండి, ఆ మైలురాళ్ళు చూస్తాం, ఎంత దూరం వెళ్ళాం, అది కొంచెం మనకు ఊరటను కల్పిస్తుంది అనమాట. సో మనం కూడా ఉపదేశామృతం, భక్తి రసామృతం ఇవన్నీ కూడా వాళ్ళు ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఏం పొందాలా, ఏం పొందకూడదు, ఇవన్నీ మైలురాళ్ళు లాంటివి, అవి చూసుకుంటూ ఉండాలి మనం. అప్పుడు ప్రయాణం ఎంత సాగింది అని తెలుస్తుంది మనకు, ప్రయాణం ఎంత సాగింది అని తెలుస్తుంది అనమాట. కానీ మనం ఏంటి అంటే అవన్నీ పక్కన పెట్టేసి మనము ఆడు భక్తి తక్కట్లే చేయాల్సిందే, ఎన్ని కేజీలు భక్తి ఉందో ఆయనకి, అందరి భక్తి కొలుస్తూ కొలుస్తూ మనం అసలు వెయిట్లెస్ అయిపోతాం అనమాట, భక్తే లేదు. ఎందువల్ల అంటే ఈ నెగటివ్ యాటిట్యూడ్ అన్నటువంటిది మనసా వాచా కర్మణ మనసులో ఉంచుకునేదానికి అది మన డ్యూటీ కాదనమాట. మనం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలు, ఆచార్యుల్లో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలు, అరే వాడు పోతే పోయారు, తప్పు చేస్తే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. మనం చేయాల్సింది ఏంటి, పవిత్రమైనటువంటి భక్తిని మనం ఎప్పుడు పొందుతాం, దాన్ని ఏ రకంగా పొందాలా, దీనికోసం మనం తప్పించాలా, దీనికోసం తప్పించాలా. సో మనసా వాచా కర్మణ మనం ఎటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలా అంటే, అంచెలంచెలుగా మన భక్తి ఎదిగేటువంటి వాతావరణాన్ని మనం మన చుట్టూ ఏర్పరచుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుంది అంటే అపసంగానికి దూరంగా ఉన్నా కానీ మనసు దగ్గరగా ఉంటుంది, చూడనటువంటిది సూక్ష్మమైంది కనపడదు, మనసు ఎంత అపసంగానికి దగ్గరగా ఉంది కనపడదు, అది సటల్ సూక్ష్మం చాలా తీవ్రంగా. ఏంటి ఆయన అంత ఆలోచిస్తున్నాం, లీలా స్మరణ ప్రభు. ఏం లీల నాయన, మాయా లీల ప్రభు. సో చాలా ధ్యానంలో ఉన్నాం అనమాట. కానీ మనసు బాహ్యంగా మనం అసత్సంగానికి దూరంగా ఉన్నాం, మనసులో చాలా దగ్గరగా ఉన్నాం, అసాంగత్యం అన్నటువంటి చాలా తీవ్రమైనటువంటిది. శ్రీరామచంద్రుల వారు అగత్యమునికి ఆయనకు హామీ ఇస్తారు, ఈ రాక్షసులందరినీ నేను సంహరిస్తాను. సీతామ్మ తల్లి కరుణార్థ హృదయరాలు ఆమంటుంది రామచంద్రుల వారితో, స్వామి ఆ రాక్షసుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారేమో, మంచి వాళ్ళని మీరు క్షమించి చెడ్డవాళ్ళను మాత్రమే శిక్షించండి అంటూ ఆమె ఏమంటుందంటే, ఈ కోదండం ఎప్పుడు మీరు పెట్టుకొని తిరగడం వల్ల మీలో ఆ శౌర్యం వస్తుందేమో, అవసరమైనప్పుడే దాన్ని పట్టుకొని మిగిలినప్పుడు దూరంగా ఉంచుందండి. సీతమ్మ తల్లి రాముల వారి అది చెప్తూ ఒక కథ ఒకటి చెప్తుంది ఆమె. ఏంటది అంటే, సాంగత్యం యొక్క దోషం ఏ రకంగా ఉంటుంది అని. ఒక వ్యక్తి చాలా కఠోరమైన తపస్యలు చేస్తాడంట, వాడి తపస్య ఎంత తీవ్రమైంది అంటే ఆ తీవ్రత స్వర్గలోకానికి తాకుతుందంట. ఆ తపస్సు యొక్క తీవ్రత ఎప్పుడైతే స్వర్గానికి తాకుతుందో తక్షణం ఏమవుతుంది మీకు తెలుసు, ఏమవుతుంది, ఇంద్రుడు వణుకుతాడు ఆయన సీటుకి ఏమవుతుందో అని చెప్పి. సో ఇంద్రుడు ఆయన తపస్సు యొక్క తీవ్రత ఇంద్రలోకానికి తాకేసరికి ఆ తపస్సును ఏ రకంగా భంగం చేయాలో అని చెప్పి ఇంద్రుడు కిందకు వచ్చేసాడు. వచ్చి ఏం చేశాడంటే, ఆ తపస్సు చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఒక పెద్ద ఖడ్గం ఉండింది అనమాట ఇంద్రుడి దగ్గర. ఆ ఖడ్గం తీసి ఆ తపస్సు చేసే వ్యక్తికి ఇచ్చి, దీన్ని నీ దగ్గర పెట్టుకొని ఉండు, 24 గంటలు నీ దగ్గర ఉంచాలా, నేను వచ్చేదాకా దీన్ని జాగ్రత్త కాపాడాలా, వచ్చి నేను తీసుకుంటానని చెప్పేస్తాను. ఈయన నేను ఆయనకు మాట ఇచ్చాను కదా అని చెప్పి ఒక పక్క ధ్యానం చేస్తాను, ఖడ్గం ఇట్టు పెట్టుకొని ధ్యానం చేస్తాను. ఎక్కడికైనా తినేటప్పుడు ఖడ్గం అట్టు పెట్టుకుని ధ్యానం, నీళ్లు తాగడానికి పోయినప్పుడు ఖడ్గం చేతిలోనే ఉంది, స్నానం చేయడానికి ఆ నదిలో పోయి మునగాలంటే ఖడ్గానికి స్నానం, ఈయనకి స్నానం, ఇద్దరికి స్నానం అనమాట. పోయి ఈ రకంగా ఆ ఖడ్గం పట్టుకొని పట్టుకొని తిరగడం వల్ల ఈయనకేమవుతుంది అంటే, మనకు కూడా మామూలుగా కత్తి చేతులకు రాగానే చెయ్యి చాలా బలంగా స్టిప్ అయిపోతుంది. ఆయన ఖడ్గం పట్టుకొని పట్టుకొని తిరగడం వల్ల తపస్సు వదిలేసి జీవహింస ఇవన్నీ చేయడం మొదలు పెడతాడనమాట. ఇంద్రుడు కావాల్సింది ఏంది, అదే కావాలి, అదే కావాలి, ఏం చేయలేదు, ఆ కత్తి వదిలేసి వెళ్ళిపోయాడు. మాయాదేవికి కూడా కావాల్సింది ఇదే, మనకు ఏంటి వీక్నెస్ అనేది ఆమెకు తెలుసు, అది కాంచనానికి సంబంధించిందా, కామానికి సంబంధించిందా, కీర్తికి సంబంధించిందా అనేది ఆమెకు తెలుసు. దాన్ని ఏదో ఒక రకంగా మనసులోనో వాక్కులోనో కర్మలోనో అది కలిసేటట్టుగా ఆమె చాలా టెక్నికల్ గా, ఎందువల్లంటే ఆమె చాలా ఎక్స్పీరియన్స్, సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది మాయాదేవికి. వీడిని దాన్ని ఎట్లా కలపాలా అనేది ఆమెకు పర్ఫెక్ట్ గా తెలుసు అనమాట. మనకు రియలైజేషన్ రాకముందే దాంట్లో కలిపేసి షో చూస్తా ఉండదు, ఏ గుర్రా నువ్వు, ఆట నేను చూస్తాను అని చెప్పి. సో అందువల్ల మనం చాలా చాలా కేర్ఫుల్ గా, సృష్టిలో అతి భయంకరమైనటువంటి లాస్ ఏంటి అంటే భక్తి అనేది నష్టం కావడం. భక్తి అనేది నష్టం కావడం అన్నటువంటిది అంతకు మించినటువంటి లాస్ ఇంకొకటి లేదనమాట. ఎందువల్ల అంటే ఇది పరమోత్కృష్టమైనటువంటిది కృష్ణ ప్రేమ అన్నటువంటిది. భగవంతుడు ఏం చెప్తున్నారు గీతలో, మత్త పరతరం నాణ్య కించి దత్తి ధనంజయ, నన్ను మించిన పరమ సత్యం ఇంకొకటి లేదు అంటున్నారు. మరి కృష్ణ చైతన్యం ఇంత పొందినా కానీ అది కృష్ణుణ్ణి మనం పొంది ఉన్నాం, దానితో దేనికి వెలకట్టలేం, దాన్ని మనం నష్టపోయాము అంటే ఆ నష్టం దేనితో పోల్చలేనటువంటి భయంకరమైనటువంటి నష్టం అది అనమాట. అందువల్ల మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఆ భక్తి అన్నటువంటిది నష్టం కాకుండా ఏదో ఒక రకంగా దాన్ని కాపాడుకునేదానికి, అటువంటి వాతావరణంలో మనసా వాచ కర్మణ మనల్ని మనం రక్షించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. మరి చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, భక్తుల యొక్క సాంగత్యం ఫెన్సింగ్ కంచె లాంటిది అన్నారు. ఆ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మన భక్తిని మనం రక్షించుకునేదానికి అవకాశం ఉంది. సో భక్తి అంటే నిజంగా భావనలో భక్తి, వేషధారణలో భక్తి కాదన్నమాట. మనం చెప్తాం తలలు బోడులైనా తలపులు బోడులు కాలేదు, రూపాయి బ్లేడ్ సింపుల్ కొట్టేయచ్చు, కొండ మీద పోతే ఫ్రీ గుండు కొట్టడం, కానీ తలపులు కోరికలు చాలా కష్టం. జన్మలు ఎన్ని జన్మలు దారపోయాలో మనలో ఉన్నటువంటి తలపులను కడుక్కునేదానికి, సేవ్ చేసుకునేదానికి. వేషం కాదనమాట, వేషం కాదు, భావన. భగవంతునికి ఎంత సేవ చేశాం, పవిత్ర భావనతో ఎంత సేవ చేశాం. ఒక ఆయన ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇస్తున్నాడంట, ఇంకొక ఆయన జస్ట్ ఆస్ట్రాలో ఒక బస్సు డ్రైవర్ అంట. ఇద్దరు చనిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టారు. యమధర్మరాజు అన్నాడు, ఈ బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్ళిపోతాడు, ఈ ఉపన్యాసాలు ఇచ్చేవాడు నరకానికి పోతాడు అన్నాడంట. వీడికి చాలా కోపం వస్తుంది, యమధర్మరాజు అసలు నువ్వు ధర్మానికి రాజువేనా అన్నాడు. చాలా పెద్ద ప్రశ్న. నేను ప్రతినిత్యం ఉపన్యాసం ఇచ్చినటువంటి వ్యక్తిని నేను నరకానికి పోవడం, వాడు బస్ డ్రైవర్ అస్తాలు వైకుంఠానికి పోవడం, నువ్వు అసలు ధర్మానికి రాజువేనా అన్నాడు. ఒరే నువ్వు మీరా నోరు, ఉపన్యాసం ఎవరి గురించి చెప్పావరా, భగవంతుని గురించి ఒక్కరోజున్న ఉపన్యాసం చెప్తావా, నీ కథలు చెప్పుకోవడమే అయిపోయింది అంతా కూడా, నేను ఇంద్రుడు నేను చంద్రుడు అంట. అసలు ఎప్పుడైనా ఒక్కరోజున్న భగవత్ తత్వం చెప్పావా, భగవంతుని యొక్క నామం యొక్క విలువ గురించి చెప్పావు, ఏం చెప్పావు. మరి నేను చెప్పలేదన్నారు, మరి వాడట వైకుంఠానికి వెళ్తా. వాడేం చేశాడు తెలుసా, చాలా ర్యాష్ డ్రైవర్, వాడు చాలా స్పీడ్ గా డ్రైవింగ్ చేసేవాడు. ఈ టర్నింగుల్లో ర్యాష్ గా కటింగ్ చేస్తూ ఉంటే ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ అని చెప్పి అనుకునేవాడు. కొన్ని వేల మంది చేత కృష్ణ రామ అని చెప్పి వాడు ర్యాష్ డ్రైవింగ్ ద్వారా జపం చేపించాడు, అందుకని వైకుంఠానికి వెళ్తాడు. కొన్ని వేల మంది చేత కృష్ణ రామ అనిపించాడు వాడు ర్యాష్ డ్రైవింగ్ ద్వారా, అందుకని వాడు వైకుంఠానికి వెళ్తాడు. బొరక ఫోన్ అరకానికి అన్నాడు, ఫోన్ అరకానికి. సో మనం కూడా ఎంత మందిని మన ప్రవర్తన ద్వారా కృష్ణుని దగ్గరికి తీసుకుని వచ్చాం. ఇంకొకటి ముఖ్యంగా మనం గుర్తించాల్సినటువంటిది ఏంటి అంటే, ప్రభుపాదులు వారు చెప్పారు, నేను భక్తుడు అని ఎప్పుడైతే అన్నామో అప్పుడు నీ బుధస్కంధాల మీద అనంతమైనటువంటి బాధ్యత ఉంది. ఇంత బాధ్యత అంటే నీ ప్రవర్తన ద్వారా ఎంతో మందిని కృష్ణుని దగ్గరికి తీసుకొని రావాలా, కృష్ణుని దగ్గరికి తీసుకురావాలి నీ ప్రవర్తన ద్వారా. సో మరి మన ప్రవర్తన ద్వారా ఎంతమందిని కృష్ణుని దగ్గరికి మనం తీసుకుని వచ్చాం, ఎంతమందిని కృష్ణుని దగ్గరికి తీసుకుని వచ్చాం. మనం వైకుంఠానికి చేతులు విచ్చుకుంటూ పోతే పెద్ద గొప్ప విషయం కాదు, మనం వెళ్ళినప్పుడు భగవంతుడు చూస్తాడంట మన వెనకాల ఎంతమందిని తీసుకుని వస్తున్నాడు, ఎంతమందిని తీసుకుని వస్తున్నాడు. సో అందువల్ల ప్రతి ఒక్క అడుగులో కూడా మనం చాలాసార్లు వినుంటాం, శ్రీ హనుమంతుల వారు లంకలో ప్రవేశించేటప్పుడు కుడికాలు మోపబోతారంట, పక్కన ఆపేస్తారంట. అరే కుడికాలు మోపితే శత్రువుకి విజయం అవుతుంది, ఎడంకాలు మోపితే అపజయం అవుతుందని అడుగు వెనక్కి తీసి మళ్ళీ ఎడంకాలు ముందుగా. అంటే అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కూడా ఇది స్వామిని సంతృప్తిపరుస్తుందా లేదా అనేటువంటి ఆలోచనలో ఆయన నడుస్తున్నారు. దాన్ని భక్తి అంటారు. భక్తి అంటే భగవంతుణ్ణి సంతృప్తిపరిచేట్లట్లుగా వ్యవహరించేటువంటి వ్యక్తి భక్తుడు. ప్రతి క్షణం ప్రతి లవం కూడా అతని యొక్క ప్రతి ప్రక్రియ ఆ భగవంతుణ్ణి సంతృప్తిపరచాలి. అటువంటి వాడు భక్తుడవుతాడు. ఆ గురువుని కృష్ణుణ్ణి సంతృప్తిపరచడానికి మనం 24 గంటలు తపించినప్పుడు అది భక్తి అవుతుంది. మనం ఇంతవరకు త్యాగం ఏం చేయలేదు. ఏంటయ్యా నువ్వు త్యాగం చేస్తావంటే ఇదంతా వదిలేశాను కదా బ్రో. చాలా మంది అంటారు అంతా వదిలేశాను కదా బ్రో. దానికి అర్థం ఏంటి? ఏం వదలేదు, ఇది వదిలేశానని అర్థం. అంతా వదిలేశాను కదా బ్రో. ఎవరన్నా మీరు గమనిస్తండి, ఏంటయ్యా నువ్వు త్యాగం చేశావు, చెయ్యి తల మీద కలిపి అంతా వదిలేశాను కదా బ్రో అంటే, అంటే ఇది వదిలేశామంటే ఇంకేం వదలలేదు. రామానుజాచార్య ఒకసారి తిరుమలను దర్శించడానికి వచ్చినప్పుడు దారిలో గ్రామాల్లో వస్తూ ఉంటే ఒక అడ్వాన్స్ పార్టీని పంపిస్తారనమాట. గురువుగారు వస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ముందుగా ఏర్పాటు చేయడానికి ఒక ధనికుడు, ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక ధనికుడి దగ్గరికి పంపిస్తారు, ధనికుడైన శిష్యుడి దగ్గరికి. రామాంజుల వారు, శిష్యులు అక్కడికి వెళ్ళి రామాంజుల వారు వస్తున్నారు తిరుమలకు దర్శనానికి, వస్తూ ఈ గ్రామం నుంచి వస్తారు, మీ ఇంట్లో విడిది ఉంటారంట అని చెప్తారు. ఆ వార్త తెచ్చిన వినిన తక్షణమే ఆ ధనికుడు ఆనందంతో, ఆయన యొక్క ఆనందానికి అవధులు లేవు. ఆయన ఏం చేశారంటే మనవల్ని పిలిచాడు, ఇంటికి రంగు చేయాలన్నాడు, ఇంకొకరు చెప్పాడు ఈ పనులు చేయాలన్నాడు, తర్కారీ అంతా తెచ్చిపెట్టాలన్నారు. అంతా వార్త తెచ్చిన వ్యక్తులను అసలు పట్టించుకోలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతసేపు చూసి రామాంజుల వారు అడిగారు, మీరు వార్త తీసుకెళ్తే మిమ్మల్ని ఎట్లా చూసుకున్నాడన్నారు. స్వామి, మీరు వస్తారన్నటువంటి వార్త తెలిసిన తన్మయత్వంలో మేము ఉన్న విషయం కూడా మర్చిపోయాడు ఆయన అన్నారు. ఓహో, నా ప్రతినిధులని చూసుకునేటువంటి మర్యాద తెలియనటువంటి వ్యక్తి ఇంటికి నేను వెళ్ళనన్నాను. నా ప్రతినిధులను ఎట్లా చూసుకోవాలో మర్యాద తెలియనటువంటి వ్యక్తికి నేను వెళ్ళను, ఆయన ఇంటికి నేను వెళ్ళను. సో ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటిది ఏంటి అంటే, ఫస్ట్ ఆ భగవత్ ప్రతినిధుల యొక్క మర్యాద మనం మొదటి చూడాలి. తర్వాత ఆయన ఏం చెప్తారంటే రామాంజుల వారు, అదే గ్రామంలో ఒక బీదవాడున్నాడు, ఆయన ఇంటికి వెళ్తానని చెప్పి చెప్పండి అన్నారు. వీళ్ళు ఆ వార్త తీసుకుని ఆ బీదవాడి ఇంటికి వెళ్తే ఆయన వీళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి, ఇంత మంచి వార్త తీసుకుని వచ్చారు అని చెప్పి ఈయనకు ఉన్న దాంట్లో వాళ్ళకు సేవలు చేసుకుని వాళ్ళని పంపిస్తారు. ఆయన వరదరాజ, ఆ భక్తుడి పేరు వరదరాజ. చాలా బీద, కటిక దరిద్రం అన్నమాట, కటిక దరిద్రం. రోజు ఆయన ఎట్లా జీవనం గడిపేవాడు అంటే, భిక్షాటనకు వెళ్ళేవాడు, వచ్చింది భార్య, ఆయన కాలక్షేపం చేసేవాడు. ఆయన భార్య పేరు లక్ష్మి. ఆమె ఎంతో సౌందర్యవతి, సౌందర్యమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తిత్వం కూడా, చాలా గొప్ప పతివ్రత. సో రామాంజుల వారు వచ్చారు శిష్య సమూహంతో. ఈయన భిక్షాటనికి వెళ్ళినారు వరదరాజ. ఆమె ఆనందంతో గురువుగారిని ఆహ్వానించింది, లోపలికి వచ్చి వాళ్ళని కూర్చోబెట్టింది, కాళ్ళు కడుక్కునేదానికి నీళ్ళు ఇచ్చింది, ఆ శిష్యులకు అందరికీ చెప్పింది పక్కన కొలనుంది అక్కడ వెళ్ళి స్నానం చేసి రావచ్చని చెప్పింది. చెప్పి ఆమె వంటగది లోపలికి వస్తే ఒక్క గింజ కూడా లేదు అక్కడ ఏమీ. మరి ఏ రకంగా ఆమె ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తే ఆమెకు ఒక ఆలోచన తట్టింది. ఆ ఊరిలో ఒక ధనికుడు ఉండేవాడు, ఈమె అందానికి మోహితుడై కొంతమంది స్త్రీల ద్వారా వాడు సందేశం పంపించేవాడు. ఆమె నాకు వశమైనట్టయితే, ధనం కావాలంటే ధనం, నగలు కావాలంటే నగలు, ఇల్లు కావాలంటే, ఏం కావాలంటే అది ఇస్తానని చెప్పి సందేశం పంపించేవాడు. కానీ ఈమె ప్రతిసారి కూడా రుణము గడ్డితో సమానంగా తిరస్కరించేటువంటిది అనమాట. వీటన్నిటినీ అది ఆమెకు గుర్తుకొస్తుంది. ఇప్పుడు గురుదేవులను సంతృప్తిపరచాలా అంటే నాకు వేరే గత్యంతరం లేదు, నేను ఆ దుర్మార్గుడికి వశమయ్యి వాడు ఇస్తానన్నటువంటి ధనంతోటి గురుదేవుల్ని ఇప్పుడు సేవించాలి, ఇంకా వేరే తరుణోపాయం లేదు అని చెప్పి పతివ్రత శిరోమణి ఆమె నేరుగా ధనికుడి ఇంటికి వెళ్ళింది. వీడు ఆమెను చూడగానే 1000 క్యాండిల్ బల్బ్ అయిపోయిందో. జీవితంలో ఈమె నా దగ్గరికి ఎప్పుడు రాదనుకున్నాను, కానీ నా కోరిక ఫలించింది. అప్పుడు ఏంటి వచ్చారన్నారు, ఈరోజు రాత్రి మీ యొక్క కోరికను తీరుస్తాను, అయితే మా గురుదేవులను సేవించుకునేదానికి మేము కటిక దరిద్రంలో ఉన్నాం, ఆయన సేవకు అవసరమైనటువంటి పప్పు దినుసులు అవి ఇవి ఏవైతే కావాలో అవన్నీ దయచేసి పంపించండి. వీడు ఆనందంగా అన్ని పంపించేశారు. ఈమె వెళ్ళి చకచక అన్ని వంటలు వండి ఆ దేవదేవుడు నారాయణునికి నైవేద్యం చేసి గురుదేవులకి శిష్య సమూహానికి అందరికీ పంచపక్ష ప్రమాణాలు వడ్డించి ఆ సమయంలో భర్త వచ్చాడు భిక్షాటన చేసుకొని. చూశాడు రామాంజుల వారు శిష్య సమూహం అందరూ కూడా పంచభక్ష ప్రమాణాలు భుజిస్తూ ఉన్నారు. అది చూసి ఆనందంతో భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమే లక్ష్మి, ఏ రకంగా ఇవన్నీ ఏర్పాటు చేయగలిగావంటే ఆమె సిగ్గుతోటి పాదాల మీద పడి కోరిన విలపిస్తుంది, స్వామి నాకు వేరే గత్యంతరం లేక నా యొక్క శీలం అర్పించి భగవత్ ప్రతినిధి అయినటువంటి గురువును సంతృప్తి పరుచుకునేదానికి వేరే తరుణోపాయం ఇంకొకటి లేదు అని చెప్పి ఈ గత్యంతరానికి వడిగొట్టాను, నేను ఈ అఘాయిత్యానికి వడిగొట్టాను, నన్ను క్షమించండి అని పాతాల మీద పడి వేడుకుంటాను. ఎప్పుడైతే ఆమె ఈ విషయాన్ని చెప్తుందో ఆమె మీద ఆగ్రహాన్ని చెందాల్సినటువంటి వరదరాజ ఆయన ఆనందవాష్పాలు కారుస్తూ, ఈమె లక్ష్మి నీవు ఎంత ఉన్నతమైనటువంటి భక్తి స్థితిలో స్థిరమై ఉన్నావు, ఆ దేవదేవుని యొక్క ప్రతినిధిని సేవించడం ఆ నారాయణుణ్ణి సేవించడం కన్నా పరమోత్కృష్టమైనటువంటిదని తెలుసుకుని నీ యొక్క పవిత్రతను కూడా గురువు యొక్క సేవలో త్యాగం చేయడానికి సిద్ధమయ్యావంటే ఎంత ఆధ్యాత్మిక ఉన్నతిని నువ్వు పొంది ఉన్నావని చెప్పి భార్యను లేవదీసి ఆనంద బాష్పాలు కారుస్తూ రామాంజుల వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి రామాంజుల వారికి చెప్తారు, స్వామి నా భార్య నాకన్నా ఉన్నతంగా ఎదిగింది, మిమ్మల్ని సేవించడంలో తన యొక్క పాతివ్రత్యాన్ని కూడా ఫలంగా పెట్టడానికి సిద్ధమైపోయింది, ఇంత ఉన్నత స్థితికి నా భార్య ఎదిగింది అని చెప్తారు. ఇది విన్న తర్వాత రామాంజుల వారు ఆయన తన్మయత్వం చెందుతారు, అరే నా శిష్యుల యొక్క దంపతులు వీళ్ళిద్దరూ ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా కూర్చోపెట్టి ఆయన స్వహస్తాలతోటి మహాప్రసాదాన్ని వడ్డిస్తారు. వాళ్ళకి వడ్డించిన తర్వాత ఆమె చెప్తుంది, స్వామి నా మాట ప్రకారం ఆ ధనికుడు ఇంటికి వెళ్ళాలని. రామాంజుల వారు చిరుమంద హాసంతో, అమ్మా లక్ష్మి ఈ మహాప్రసాదం తీసుకుని వెళ్ళి ఆ ధనికుడికి ఇవ్వు అని చెప్పిస్తారు. ఆమె వెళ్తుంది, భర్త కూడా అనుసరించి వెళ్తాడు, ఆమె బయట వేచి ఉంటాడు. ఆ భార్య లోపలికి వెళ్ళి ఆ ధనికుడు ఆనందంతో ఈమె వచ్చిందని వారు ముందుకు వస్తుంటే అప్పుడు ఆమె అంటుంది, మా గురుదేవులు మిమ్మల్ని కలిసిన తక్షణమే మొట్టమొదటి ఈ మహాప్రసాదాన్ని మీకు ఇమ్మన్నారు అని. అప్పుడు ఆ మహాప్రసాదం తీసుకొని అతను భుజిస్తాడు. ఎప్పుడైతే ఆ మహాప్రసాదం భుజిస్తాడో వీడిలో పరివర్తన కలుగుతుంది. మహాప్రసాదం అంటే ఏంటంటారు, భగవంతుని భుజించిన దాన్ని ప్రసాదం అంటారు, భగవంతుడు భుజించిన దాన్ని ప్రసాదం అంటారు. భగవంతుడు భుజించినటువంటి ఉచ్చిష్టను ఆ భగవంతుని యొక్క పవిత్ర భక్తుడు ఎప్పుడైతే భుజిస్తాడో అప్పుడది మహాప్రసాదంగా మారుతుంది. ఆ భక్తుడు భుజించినప్పుడు మహాప్రసాదంగా మారుతుంది. ఆ మహాప్రసాదం ఎప్పుడైతే భుజిస్తాడో ఇతనిలో పరివర్తన కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క పాదాల మీద పడి బోరున విలపిస్తూ తల్లి లాంటిది మీద తుచ్చమైనటువంటి భావనతోటి నేను ప్రవర్తించిన దానికి నన్ను క్షమించు తల్లి, మీ గురువు ఇచ్చినటువంటి ఆ మహాప్రసాదం నాలో పరివర్తన తీసుకుని వచ్చిందమ్మా, ఆ మహాత్ముని దర్శన భాగ్యం నాకు కలిగించమ్మా అని చెప్పి బోరున విలపిస్తా. ఈమె తీసుకుని రామాంజుల వారి దగ్గరికి వెళ్తే ఆ రామాంజుల వారి యొక్క దివ్యమంగళ దర్శనం అయిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి రామాంజుల వారితో చెప్తారనమాట. ఏమని అంటే, నాకున్నటువంటి ఈ ఐశ్వర్యం వల్లే ఈ మఠం ఉండింది, ఈ ఐశ్వర్యాన్ని మీ పాదాల దగ్గర అర్పిస్తున్నాను, దయచేసి స్వీకరించండి అంట. అప్పుడు రామాంజుల వారు ఏమంటారంటే, ఐశ్వర్యం లేని దానివల్ల నా శిష్యులకి దుస్థితి పట్టింది, నేను సన్యాసిని, ఈ ఐశ్వర్యంతో నాకేమీ పని లేదు, ఈ ఐశ్వర్యాన్ని నా శిష్యుడికి ఇవ్వమంటాను. అప్పుడు ఈ వరదరాజ రామాంజుల వారి పాదాల మీద పడి బోరున వేలుస్తూ, స్వామి దయచేసి నన్ను క్షమించండి,
ఈ ఐశ్వర్యాన్ని స్వీకరించమని మాత్రం నన్ను ఆదేశించద్దు అంట. ఎందుకు వరదరాజా అంటే, ఈరోజు భగవంతుడు ఈ దారిద్ర్యాన్ని నాకు ఇవ్వడం వల్ల, ఆ దారిద్ర్యం యొక్క దీనివల్ల వినయంతో ఏదో మిమ్మల్ని సేవించుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. ఈ ఐశ్వర్యం నాలో అహంకారాన్ని తెచ్చి నాలో ఇటువంటి మతాన్ని తీసుకుని వస్తుందేమో. దయచేసి దీన్ని స్వీకరించమని నన్ను ఆదేశించద్దయ్యా, ఇది నేను మీ పాదపద్మాలను మీద పడి వేడుకుంటున్నానంట. అప్పుడు రామాంజుల వారు ఆ వరదరాజును తీసి ఆలింగనం చేసుకోకపోతే తాకద్దు స్వామి నేను నీచుణ్ణి అంటే, అప్పుడు రామాంజుల వారు ఏమంటారో తెలుసా, నిన్ను నేను ఎందుకు ఆలింగనం చేస్తున్నానంటే వరదరాజా, నేను నిన్ను ఆలింగనం చేయడం ద్వారా నేను పవిత్రుణ్ణి అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో నిన్ను నేను ఆలింగనం చేస్తున్నాను. సో ఇటువంటి త్యాగాలు భక్తులు చేసిన దాన్ని చూస్తే మనం చేసిన త్యాగం ఏముంది, ఏముంది మనం చేసిన త్యాగం? స్త్రీకి పాతివ్రత్యం అన్నటువంటిది ప్రాణంతో సమానం. అటువంటి దాన్ని కూడా గురువు యొక్క సేవలో త్యాగం చేయడానికి సిద్ధమైంది. ఆమె యొక్క ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని తెలుసుకుని భర్త పొంగిపోతూ ఉన్నాడు, పొంగిపోతూ ఉన్నాడు. అదే సమయంలో ఆ ఐశ్వర్యాన్ని స్వీకరించమంటే గురువుని ప్రాధేయపడుతున్నాడు, దయచేసి నన్ను ఆదేశించద్దు, ఆ ఐశ్వర్యాన్ని స్వీకరించమని చెప్పి. మనం గానైతే లక్కీ ఛాన్స్ లే, ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి క్షణం ప్రతి లవం కామ కాంచన కీర్తి వీటికి సంబంధించిన పరీక్షలు మనకు పెడుతూనే ఉంటుంది. ఆ పరీక్షల్లో మనం ఎప్పుడైతే నెగ్గుతామో, మాయనా కృష్ణుడా మాయనా కృష్ణుడా, ప్రతి లవం ప్రతి క్షణంలో కూడా ప్రతి చాలామంది అడుగుతారు, ప్రభు నేను ఎదుగుతున్నానా లేదా ఎక్కడ తెలుసు, ఎన్నిసార్లు మాయకు మక్కువ చూపించావో అన్నిసార్లు నువ్వు ఎదగట్లేదు, ఎన్నిసార్లు మాయను తిరస్కరించి కృష్ణ నీ పాదాలే నాకు కావాలా అని చెప్పి నిర్ణయించామో అన్నిసార్లు నువ్వు ఎదుగుతున్నావు. ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. అందుకనే ఆత్మ పరిశీలన అవసరం. ప్రతినిత్యం ఎంత మాత్రం మనం ఆధ్యాత్మికంగా ఎదిగామన్నటువంటి. సో అందువల్ల రోజులు గడిచిపోతాయి. నేను 10 సంవత్సరాల క్రిందట ఇక్కడ ఉండేవాడిని, 10 సంవత్సరాలు అయిపోయింది, కొంచెం లావ్ అయ్యాను. భక్తిలో ఏం లావు కాదు, శరీరం లావ్ అయ్యింది అంతే. ఇంకొన్ని రోజుల తర్వాత ముందు పళ్ళు బాగానే ఉన్నాయి, సైడ్ పళ్ళు పోయి ఉన్నాయన్నమాట, అది మీకు కనపడదు. ఆ ముందు పళ్ళు పాడినప్పుడు ఈ సైడ్ పళ్ళు పోయిన దానికే కొంచెం మాట తుస్తుస్తని వస్తుంది. ఆ ముందు పళ్ళు పోయినప్పుడు కృష్ణ కాంత కృష్ణ కాంత అంటుంది. ఏంటయ్యా డెవలప్మెంట్ అంటే మాట తుస్తుపోయింది ప్రభు, అది డెవలప్మెంట్. తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత కర్ర పట్టుకొని కనిపించవచ్చు, ఈ తోలంతా ముడతలు పడిపోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. కానీ భక్తిలో ఎంత ఎదిగామన్నటువంటి, భగవంతునికి ఎంత సన్నిహితమయ్యామన్నా, దాన్ని బట్టి జీవితంలో విజయం సాధించామా లేదా అనేది. నిజమైనటువంటి విజయం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. నామం ఏ రకమైనటువంటి కల్ముషాలు లేనటువంటి వ్యక్తికి మాత్రమే పరిశుద్ధంగా నామం చేయగలరు. ఎవరైతే ఆ పరిశుద్ధంగా నామం చేస్తారో వాళ్ళు మాత్రమే పురోభివృద్ధిని సాధించగలరు. నామం అంటే బాహ్యానికి ఏదో కాదు, నామం హృదయంలోకి వెళ్ళాలా, హృదయం నుంచి రావాలా హృదయంలోకి వెళ్ళాలా, ఆ హృదయంలో ఉన్నటువంటి మలాన్ని కడగాల, అప్పుడే ఆ యొక్క ప్రాసెస్ పరిపక్వత అయ్యింది అని. అంతేగాని ఏదో ఋషికేశ్లో పూర్వానికి ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారంట, చాలా మందికి తెలుసా కదా, వాళ్ళు ఒక బ్రాహ్మణుడు మొదట వెళ్ళాడంట స్నానం చేయడానికి చలికాలం,
చాలా చల్లగా ఉంది, వేలు పెట్టారంట నిలకపోయిందనమాట. వంగట్లేదు. ఏం చేశాడు, పైన టవల్ తీసి నీళ్ళలో ముంచి పిండేసి ఆ టవల్ని శరీరానికి అడ్డుకొని టవల్ స్నానం నేను స్నానం, టవల్ స్నానం నేను స్నానం అని అనుకుని వచ్చేస్తున్నాడంట. ఇంకో బ్రాహ్మణుడు ఎదురయ్యాడంట. ఏంటాయ్ స్నానం చేశావు అన్నాడు. ఏంటి చేసేది చలి నిలకపోతాం అన్నాడు. మరి ఏం చేశావు అన్నాడంట. ఏం చేశానా, టవల్ తీసి నీళ్ళలో ముంచి పిండి టవల్ స్నానం నేను స్నానం, టవల్ స్నానం నేను స్నానం అని ముట్టాలనుకుని వచ్చేసాను అన్నాడంట. అప్పుడు వీడేం చేశాడు, వాడి మీద చేయి పెట్టి నువ్వు స్నానం నేను స్నానం, నువ్వు స్నానం నేను స్నానం నేను స్నానం. ఏమన్నా ఏమన్నా శుద్ధి జరిగిందా, ఏమన్నా శుద్ధి జరిగిందా? ప్రస్తుతం బాగా నవ్వారు. ప్రస్తుతం మీరు నేను చేసే స్నానం కూడా, ఏ స్నానం, మంత్ర స్నానం కూడా టవల్ స్నానం నేను స్నానం, నువ్వు స్నానం నేను స్నానం అట్టాగే ఉంది, అట్టాగే ఉంది. ఎందువల్ల అంటే ఎన్నో అపరాధాలతో నిండినటువంటి నామం. సో శుద్ధనామం అన్నటువంటిది మనం పవిత్ర స్థితిలో చేసేటువంటిది శుద్ధనామం. మనం ఇంకా అశుద్ధనామ స్థితికే వెళ్ళలేదన్నమాట. మనం చేసేటువంటి నామం కామమిషమతో ఉంది, అపరాధ మిషమాలతో ఉంది, వాటన్నిటితో ఉన్నప్పుడు దాని ప్రభావం ఉండదు. అశుద్ధనామ స్థితి అన్నటువంటిది చాలా దూరంలో ఉంది. అందువల్ల మనం ప్రపంచం మీద వర్క్ చేసేదానికి మొదట మన మీద మనం వర్క్ చేసుకోవాలి. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, జన్మ సార్థకతరే కరో పరోపకారాలు. ఏమన్నారు, జన్మ సార్థకతరే, మొదట నీ జన్మను సార్థకం చేసుకో, కరో పరోపకారు. కానీ మనం కరో పరోపకారు, మనం 24 గంటలు ప్రభు ప్రపంచాన్ని ఉద్ధరించేసేలా, అది చేసేయాలా, ఇది చేసేలా, డామ్ ధూమ్ దిస్. నీ సంగతి ఏందైనా, నేను ఆల్రెడీ తెలుసు. జన్మ సార్థత కరే కరో పరోపకార్. ఫస్ట్ ఆయన కరో పరోపకార్ సార్థక కరే జన్మ అనలేదు. ఫస్ట్ ఏమన్నారు, జన్మ సార్థక కరే, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, కరో పరోపకార్. మనమని మనం ఉద్ధరింపజేసుకుంటూ ఇతరులకు సహాయం చేయాలా. అది ఎప్పుడు అంటే శుద్ధనామం, అపరాధాలు లేనటువంటి నామం, సేవ. సాధన అంటే నేను ఇందాక వేరేటి ఒటితో కూడా డిస్కస్ చేస్తున్నాను, 3 విషయాలని సాధన అంటారు. ఒట్టి జపం కాదు, జపం చేయడం, శ్రవణం, తత్వాన్ని శ్రద్ధగా వినడం, సేవలు. ఈ 3 కలిపితే సాధన అవుతుంది. ఆ 3 కూడా ఎట్లా చేయాలా, భావోగ్రాహి జనార్దన. భగవంతుడు మన భావోగ్రాహి జనార్దన, జనార్దనుడు ఏం గ్రాహం, ఏం చూస్తాడు, భావం చూస్తాడు. ఆయన ఏమి గ్రాహ్యం చేస్తాడు, భావాన్ని గ్రాహ్యం చేస్తాడు. భావోగ్రాహి జనార్దన, ఆయన మన నుంచి గ్రాహ్యం చేసేది భావన. మనం నామమైనా కానీ, సేవలైనా కానీ, శ్రవణమైనా కానీ ఏ భావనతో చేస్తాము అనేది ముఖ్యం. పరిపక్వమైనటువంటి కృష్ణరస భావనతోటి మనం ఇది చేసినప్పుడు ఫలితాన్ని మనం పొందుతాము, లేకపోతే ఫలితం లేదు, ఫలితం లేదు. అందువల్ల మీకందరికీ హంబుల్ రిక్వెస్ట్, సాధన ఇవన్నీ 3 కూడా పరిపక్వమైనటువంటి శుద్ధభక్తి భావనతోటి చేస్తూ ఈ యొక్క పురోభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. మాముపేద్యంతో కౌంతేయ పునర్జన్మన విద్యతి. అక్కడికి వెళ్ళడానికి ఇది క్వాలిఫికేషన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? దే అండర్స్టూడ్ ద పవర్ ఆఫ్ రామానుజాచార్య ప్రసాదం. రామానుజాచార్య మహాప్రసాదం, దాని పవర్ అర్థమైంది. మహాప్రసాదం కీ జగద్గురు శ్రీల ప్రభుపాదికి, రాధా గోవిందదేవ్ కీ, అష్టసఖీ వృందికి.